339 నుండి 347. అంతర్బహిస్వం
అంతర్బహిస్వం స్థిరజంగమేషు
జ్ఞాత్వాత్మనాధారతయా విలోక్య.
నాత్మాత్మనాధారతయా విలోక్య
త్యక్తాఖిలోపాధిరఖండరూపః.
త్యక్తాఖిలోపాధిరఖండరూపః
పూర్ణాత్మనాయ
పూర్ణాత్మనాయ స్థితయేష ముక్తః
సర్వాత్మనా
సర్వాత్మనా బంధ విముక్తిహేతుః
సర్వాత్మభావాన్నపరోస్తికశ్చిత్.
సర్వాత్మభావాన్నపరోస్తి కశ్చిత్.
దృశ్యాగ్రహే సాక్ష్యుపపద్యతేసౌ
దృశ్యాగ్రహే సాక్ష్యుపపద్యతేసౌ.
సర్వాత్మభావోస్య సదాత్మనిష్టయా.
సర్వాత్మభావోస్య సదాత్మనిశ్చయః.
దృశ్యస్య గ్రహణం కథం ను ఘటతే.
దృశ్యస్య
దేహాత్మనా తిష్ఠతో.
దేహాత్మనాతిష్ఠతో
బాహ్యార్థానుభవ ప్రసక్త మనసః.
బాహ్యార్థానుభవ ప్రసక్త
తత్క్రియాం కుర్వతః
మనసః. తత్క్రియాం కుర్వతః
సన్యస్తాఖిలధర్మ కర్మ విషయైర్.
సన్యస్తాఖిలధర్మ కర్మ విషయైః
నిత్యాత్మనిష్టా పరైః
నిత్యాత్మనిష్టాపరైః.
తత్వజ్ఞైకరణీయమాత్మని సదా.
తత్వజ్ఞైకరణీయమాత్మని సదా.
వందేచ్చుభిర్యత్నతః
కేతుభియత్నతః.
సర్వాత్మసిద్ధయే భిక్షో.
సర్వాత్మసిద్ధయే భిక్షోః.
కృతశ్రవణకర్మణః
కృతశ్రవణకర్మణః.
సమాధిం విదధాత్యేష.
సమాధిం విదధాత్యేష.
శాంతో దాంత ఇతి శృతిః.
శాంతో దాంత ఇతి శృతిః.
ఆరుఢశక్తేరహమో
ఆరుఢశక్తేరహమో
ఆరుఢ
ఆరుఢశక్తేరహమో వినాశః.
కర్తుం న శక్యే సహసాపి పండితైః.
కర్తుం న శక్యః సహనాపి పండితైః.
తేనేర్వికల్పాఖ్య సమాధి నిశ్చలా.
తేనేర్వికల్పాఖ్య సమాధి నిశ్చలా.
తానంతరానంతభవాదివాసనా.
తానంతరానంతభవాహి వాసనాః.
అహం బుద్ధ్యైవ మోహిన్యా
అహం బుద్ధ్యైవ మోహిన్యా.
యోజయిత్వా వృతేర్బలాత్
యోజయిత్వా వృతేర్బలాత్.
విక్షేపశక్తిం పురుషం.
విక్షేపశక్తి పురుషం.
విక్షేపయతి తద్గుణైః.
విక్షేపయతి తద్గుణైః.
విక్షేపశక్తియో విషమో విధాతుం.
విక్షేపశక్తి విజయో విషమో విధాతుం.
నిశేషమావరణ శక్తి.
निःशेषमावरण शक्ति निवृत्त
निवृत्य
भावे
भावे
निवृत्य भावे
दृग्दृश्य योत्पुटा
दृग्दृश्य योत्पुटा
पयोजलवद्विभागे
पयोजलविद्वद्विभागे
नश्येत्तदावरणम्
नश्येत्तदावरण
आत्मनि च स्वभावात्
आत्मनि च स्वभावात्
निःसंशयेन भवति
निःसंशयेन भवति
प्रतिबन्धशून्यो
प्रतिबन्धसौम्या
विक्षेपणं नहि तदा
विक्षेपणं नहि तदा
यदि चेन्मृषार्धे
यदि चेन्दुषार्धे
सम्यग्विवेकस्फुटबोधजन्यो
सम्यग्विवेकस्फुटबोधजन्यो
विभाज्यदृदृश्य पदार्थतत्त्वम्
विभाज्य दृदृश्यपदार्थतत्त्वम्
विनत्ति माया कृतमोहबन्धम्
विनति माया कृतमोहबन्धम्
यस्माद्विमुक्तस्य पुनर्न संसृतिः
यस्माद्विमुक्तस्य पुनर्न संस्मृतिः
परावरैकत्वविवेकवचिनिः
परावरैकत्वविवेकवह्निः
दहत्यविद्यागहनं
दहत्यविद्यागहनं
ह्यशेषम् किं
किं स्यात् पुनः संसरणस्य बीजम्
अद्वैतभावं समुपेयुषोऽस्य
अद्वैतभावं समुपेत्य शोष
దృక్కంటే ఏమిటో దృశ్యమంటే ఏమిటో తెలుసుకొని వాటిని విడగొడితే స్వయంగా జ్ఞానం కలుగుతుంది. స్వయంగా జ్ఞానం కలగటం అంటే గురువు ద్వారా నేర్చుకునేటువంటిదేమో పరోక్ష జ్ఞానం, అలా కాకుండా మన సాధన ద్వారా మనం నేర్చుకునేదేమో స్వయం జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. కాబట్టి అటువంటి అపరోక్ష జ్ఞానం మనకు కలగాలంటే దృక్ అంటే ఏమిటో, దృశ్యం అంటే ఏమిటో వివరంగా తెలుసుకొని దాన్ని విడగొట్టాలి. విడగొట్టిన తర్వాత దృశ్యాన్ని వదిలేయాలి, దృక్కును స్వీకరించాలి. అంటే దేహాది భావం వదిలేయాలి, ఆత్మగా ఉండాలి. దానితో ఏమవుతుంది, మోహం తొలగిపోద్ది. మోహం అంటే ఈ ప్రపంచం సత్యం అనుకోవటం, ఇందులో ఉన్న వస్తువులు నిత్యం అనుకోవటం, వీటి ద్వారా మనం నిజమైనటువంటి సుఖాన్ని పొందుతాం అనుకోవటం, దాన్ని కాస్త మనం వదిలేస్తాం. అంతేకాకుండా నేను జీవుణ్ణి అనే భావం కూడా పోతుంది. మోహం తొలగటం అంటే నేను జీవుణ్ణి అనేటువంటి భావం కూడా తొలగిపోతుంది. దీనితో ఇక సంసార బంధం అనేటువంటిది ఉండదు. అసలు ఈ దృక్కు దృశ్యం అనేటువంటి వాటిని యథార్థంగా తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? ఈ దృక్కు దృశ్యం రెండా, రెండు ఒక్కటేనా? మనకి రెండు వేరువేరు అనిపిస్తుంది, ఎందుకంటే దృశ్యం అంటే చూడబడేది, దృక్కు అంటే చూచేది, కనుక రెండు వేరువేరనే అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, మనం కలగనేటప్పుడు అక్కడ ఒక స్వప్న ప్రపంచం ఉంది, దాన్ని చూచే స్వప్న పురుషుడు ఉన్నాడు. ఆ స్వప్న ప్రపంచము, స్వప్న పురుషుడు ఇద్దరు కూడా ఆ కలగనేటప్పుడు నిజమా అబద్ధమా? ఆ రెండు నిజమే. నిజం కాబట్టే అక్కడ జరిగేటువంటి సంఘటనలకి చెలుస్తున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, సంతోషపడుతున్నాం, కోప్పడుతున్నాం, రకరకాలైనటువంటి అనుభవాలు మనకు కలుగుతాం. ఎందుకంటే నిజం అనుకున్నాం, స్వప్న పురుషుడు నిజమే, స్వప్న ప్రపంచము నిజమే. మరి అదే మనం మేలుకున్న తర్వాత ఆ స్వప్న ప్రపంచం నిజమని అనుకుంటావా? ఆ స్వప్న పురుషుడు నిజమనుకుంటావా? ఎవరా స్వప్న పురుషుడు? ఎవరంటే మన మనస్సే. మరి ఇప్పుడున్న మనస్సే ప్రపంచంగా, స్వప్న ప్రపంచంగా మారింది, స్వప్న పురుషుడిగా మారాడు. కానీ వాటికి అధిష్టానం మన మనస్సు. అంటే రెండు కూడా మనస్సే. అంటే రెండు ఒకటైపోయింది, అసలు రెండు లేవు, ఒకటైపోయింది. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా ఒక జాగ్రత్త ప్రపంచం ఉంది, జాగ్రత్త పురుషుడు ఉన్నాడు. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్త పురుషుడు చూస్తున్నాడు, సత్యమేనే అనుకుంటున్నాడు. అంటే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకే సత్యమనే అనుకుంటాం. ఎప్పుడైతే ఈ జాగ్రత్త అవస్థలో నుంచి మేలుకొని జ్ఞానావస్థలోకి వెళ్ళామో అప్పుడు రెండు అబద్ధం అయిపోతాయి. ఎట్లయితే నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత స్వప్న ప్రపంచం అబద్ధమైపోయిందో, ఈ జ్ఞానం నుంచి మేలుకొన్న తర్వాత ఈ జగత్తు కూడా అబద్ధమైపోతుంది. దాంట్లో ఇంకా ఏం అనుమానమే లేదు. అంటే జాగ్రత్త ప్రపంచమే కాదు, ఆ జాగ్రత్త పురుషుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు తన ఆత్మ, ఇప్పటిదాకా జీవుడు కానీ ఇప్పుడు ఆత్మ, కనుక ఇద్దరు అదృశ్యమైపోతారు. మరేం మిగిలింది? కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది. కాబట్టి స్వప్నం నుంచి మేలుకుంటే మనస్సే ఉంది, జాగ్రత్త నుంచి మేలుకుంటే ఆత్మ మాత్రమే ఉంటుంది. ఆత్మ కన్నా అన్యముగా రెండవది ఏది ఉండనే ఉండదు. కాబట్టి జాగ్రత్తలో ఉన్నంత వరకు జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త జీవుడు నిజం. జాగ్రత్తలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే రెండు మిథ్య, ఆత్మ మాత్రమే ఉంటుంది, ఆత్మ ఒక్కటే సత్యం. కనుక ఇలా సత్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటే ఈ సంసార బంధం తొలగిపోయింది. సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవటం అంటే నేను ఆత్మనని అనుభవపూర్వకంగా గ్రహించటం. అంటే ఎప్పుడు పొరపాటు పడకుండా, నేను జీవుణ్ణి అనేటువంటి భావన రాకుండా ఎల్లప్పుడూ ఆత్మగానే ఉండాలి. అలా ఎల్లప్పుడూ ఆత్మగా గనుక ఉంటే ఈ సంసార బంధం లేదు. ఎల్లప్పుడూ ఆత్మగా ఉంటే నీకు కోరికలు ఉండవు, ఆలోచనలు ఉండవు, కర్మలు ఉండవు, కర్మఫలాలు ఉండవు, జన్మలు ఉండవు. ఎందుకనంటే నువ్వు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ గనక, ఎల్లప్పుడూ ఆత్మగానే ఉంటావు గనక. కాబట్టి దీనికి అత్యద్భుతమైనటువంటి సాధన కావాలి, దాన్నే ఇక్కడ మనం చెప్పాం. దేహాదుల యొక్క వేషం వేసుకొని ఆత్మనైన నేను ఈ జీవన నాటక రంగం మీద నటిస్తున్నాను, ఈ భావన ఎల్లప్పుడూ ఉండాలి. నేనేమో ఆత్మని, ఇక్కడున్నదేమో వేషం. నాటకంలో ఏం చేస్తున్నాం? ఈ దేహానికి ఒక వేషం తగిలిస్తున్నాం. మీసం లేకపోతే మీసం పెడుతున్నాం, కళ్ళజోడు లేకపోతే కళ్ళజోడు పెడుతున్నాం, డ్రెస్ మారుస్తున్నాం, రకరకాలైన వేషాలు వేస్తున్నాం. ఇక్కడ మనం డ్రెస్సును మార్చడం కాదు, దేహాన్ని మారుస్తున్నాం. ఇంతకుముందు జన్మలో, ఇంతకుముందు నాటకంలో ఒక దేహం ఉండేది, ఇప్పుడు ఈ జన్మలో అంటే ఈ నాటకంలో ఇంకో దేహం తెచ్చుకున్నాం. ఈ దేహంతో ఇక్కడ నటిస్తున్నాం. నాటకంలో అయితే కొద్దిసేపు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఇక్కడైతే మాత్రం చాలా కాలం నటించాలా, అలా నటిస్తూ ఉన్నాం. కాబట్టి అలా నటించేటువంటి నటుణ్ణి నేను, నటిస్తున్నాను నటుణ్ణి నేను. అంతేగాని నేను జీవుణ్ణి కాదు, జీవుడు నటుడే. ఒక వేషం, జీవుడు అనేది ఒక వేషం, ఆ వేషంలో ఆత్మనైనటువంటి నేనున్నా. వేషానికి ఏం జరిగిందో నాకే. నాటకంలో వేషానికి ఏం జరిగితే మాత్రం వేషధారికి ఏమవుతుంది? అతడు అట్లానే ఉంటాడు కదా, అంతే, ఎక్కడ కూడా అంతే. కనుక నేను అన్ని పరిస్థితుల్లో కూడా ఆత్మగా ఉండాలా? ఆత్మగా ఉండాలంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా నేను నటిస్తున్నాను. ఈ నాటక రంగం, ఇదంతా ఒక నాటక రంగం. ఈ నాటక రంగం మీద ఈ వేషంతో, ఈ దేహాదుల వేషంతో నటిస్తున్నాను అనేటువంటి భావన ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడప్పుడు మర్చిపోతున్నానండి, అన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. అందుకని ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడే ఒకసారి గుర్తు చేసుకోండి, నిద్ర లేచేటప్పుడే గుర్తు చేసుకోండి, నేను నటుణ్ణి, ఐ ఆమ్ ఏ యాక్టర్. ఒక బ్రహ్మాండమైన యాక్టర్ని, చాలా కాలం నటించేటువంటి యాక్టర్ని, నాకు మధ్యలో గ్యాప్లు లేవు, వేషం మార్చుకోవటం లేదు. కాబట్టి ఈ జీవన నాటక రంగం మీద నేను నటించటానికి వచ్చిన ఆత్మ చైతన్యాన్ని, మరి వచ్చిన తర్వాత ఆత్మని ఆత్మగా ఉంటే కుదరదు కదా, అందుకని వేషం కూడా వేసుకున్నా. కాబట్టి వేషం వేసుకొని నటిస్తున్నా అని ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే అలా భావించండి. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు భావించండి. తర్వాత అలా నటించటానికి ప్రయత్నించండి. అప్పుడప్పుడు సక్సెస్ అవుతారు, అప్పుడప్పుడు ఫెయిల్యూర్ అవుతారు. ఫెయిల్యూర్ అయిన తర్వాత, అయ్యో నేను నటించాలి కదా, జీవించానే అని తెలుసుకొని మళ్ళీ ఆ పొరపాటు లేకుండా మళ్ళీ నటించడం మొదలుపెట్టి, మళ్ళీ పొరపాటు పడ్డారనుకోండి, మళ్ళీ పొరపాటు తెలుసుకోండి. ఇలా ఎన్నిసార్లు పొరపాటు పడితే అన్నిసార్లు కూడా తెలుసుకొని మళ్ళీ నటించడానికే ప్రయత్నించండి. బాగా అలవాటైందాకా కష్టపడితే ఇక ఆ తర్వాత మీరు కష్టపడక్కర్లా, అది అలవాటుగా జరిగిపోతాం. అట్లా ఉంటే మనకి ఏ సుఖ దుఃఖాలు లేవు. నేను బ్రహ్మముగా, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలోనే ఉంటాం. సరే, సత్యాన్ని దర్శించాలంటే ఆరోపించబడినటువంటి దాన్ని తొలగించాల. ఆత్మను తెలుసుకోవాలంటే ఈ జీవభావాన్ని వదిలేయాల, దాంతో ఆత్మగా ఉంటాం అని ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తాన్ని కూడా మనకు ఒక్కసారి కంక్లూడ్ చేస్తున్నారు. 348వ శ్లోకంలో, 348 ఏమిటో ఒకసారి చూడండి. ఆవరణస్య నివృత్తిర్భవతి చ,
ఆవరణస్య నివృత్తిర్భవతి చ,
సమ్యక్ పదార్థ దర్శనత,
సమ్యక్ పదార్థ దర్శనత,
మిథ్యా జ్ఞాన వినాశస్తత్విద్,
మిథ్యా జ్ఞాన వినాశస్తత్విద్,
విక్షేప జనిత దుఃఖ నివృత్తి,
విక్షేప జనిత దుఃఖ నివృత్తి,
ఆవరణస్య నివృత్తిర్భవతి చ,
ఆవరణస్య నివృత్తిర్భవతి చ,
సమ్యక్ పదార్థ దర్శనత,
సమ్యక్ పదార్థ దర్శనత,
మిథ్యా జ్ఞాన వినాశస్తద్విత్,
మిథ్యా జ్ఞాన వినాశస్తద్విత్,
విక్షేప జనిత దుఃఖ నివృత్తి.
విక్షేప జనిత దుఃఖ నివృత్తి. ధన్యవాదాలు గురుగారు.
ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఫణితిలో వేయటానికి కారణం ఏమిటనంటే, మనకి ఏదో ఒక రకమైనటువంటి ప్రత్యేకత రాబోతుంది అని చెప్పటమే. ఇంతకుముందు ఒక శ్లోకం అట్లానే వచ్చింది, ఇప్పుడు ఈ శ్లోకం కూడా అలాగే. ఇది మామూలు స్టైల్కి విరుద్ధం. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో ఉన్నది అని. సమ్యక్ పదార్థ దర్శనత, సత్యాన్ని దర్శించినప్పుడు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా దర్శించినప్పుడు ఆవరణస్య నివృత్తి భవతి, ఆవరణ దోషం తొలగిపోతుంది. సత్యాన్ని దర్శిస్తే ఆవరణ దోషం తొలగిపోతుంది. తాడుని తాడుగా తెలుసుకుంటే పాము అనేటువంటి దృశ్యం తొలగిపోద్ది. మిథ్యా జ్ఞాన వినాశస్తాత్, ఈ తప్పుడు భావం, ఈ మిథ్యా జ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయిందో, విక్షేప జనిత, విక్షేపం వల్ల కలిగినటువంటి దుఃఖ నివృత్తి, దుఃఖాలన్నీ తొలగిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం కొత్తది కాదు, ఈ అధ్యాయం అంతా చెప్పుకున్నది. ఏం చెప్పుకున్నాం? మనకి ఆవరణ విక్షేప అని 2 దోషాలు ఉన్నాయి. ఆవరణ దోషం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడకుండా ఏదో కప్పేయటం, విక్షేపం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేదు కాబట్టి దేదో మనం ఉన్నదని ఊహించుకోవటం, దాని కారణంగా అనేకమైనటువంటి బాధలు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెబుతున్నారు, దానికి ఆపోజిట్, నువ్వు సత్యాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, అంటే ఉన్నది ఉన్నట్టు కనుక తెలుసుకున్నట్లయితే ఆవరణ తొలగిపోద్ది, అంటే నిన్ను కప్పేసినటువంటి అజ్ఞానం కాస్త తొలగిపోతుంది. ఆ తొలగిపోవటం వల్ల ఏమవుద్ది, ఇప్పటిదాకా మిథ్యా జ్ఞానంలో ఉన్నావు, అబద్ధపు జ్ఞానంలో ఉన్నావు కాబట్టి దాని కారణంగా వచ్చినటువంటి విక్షేపాలు దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. తాడును చూసి పాము అనుకున్నప్పుడు నీకు దుఃఖాలు వచ్చినాయి, తాడును తెలుసుకోనందువల్ల పాము అనుకున్నావు, దానికి కారణం చీకటి, అది తాడని తెలియనందువల్ల పాము అని అనుకున్నావు. తాడని తెలియకపోవటం ఆవరణ, పాము అని అనుకోవటం విక్షేపం. విక్షేపం వల్ల ఏమైంది, పాము అనుకోవటం వల్ల భయం, బాధ, పరుగులు, అలసట ఇవన్నీ జరిగి, మరి ఇప్పుడు నీకు ఆవరణ తొలగిపోయిందనుకో, అంటే ఆ తాడును కప్పినటువంటి పాము తొలగిపోయింది, పాము అనేటువంటి భ్రమ తొలగిపోయింది, తొలగిపోతే ఇప్పుడు నీకేం కనపడుతుంది, తాడు కనపడుతుంది, అంటే ఉన్నదన్నట్టు కనపడుతుంది. ఉన్నదన్నట్టు కనపడితే ఇప్పుడు నీకేమైనా బాధలు ఉన్నాయా, భయాలు ఉన్నాయా, అలజడలు ఉన్నాయా, ఆందోళనలు ఉన్నాయా, అశాంతి ఉందా, ఏమీ లేవు. ఎందుకని, తాడైతే మనకేం భయం లేదు, పాము అయితేనే భయం. కాబట్టి ఈ ప్రకారంగా మనం సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యములో ఉండాలా. సత్యములో ఉంటే నీకు అన్ని దుఃఖాలు జరిగిపోతాయి, ఆవరణ ఉండదు, ఏముండదు. ఇక్కడ సత్యం తెలుసుకోవటం అంటే నేను ఆత్మనని తెలుసుకోవటం, తెలుసుకున్నాగా అలా ఉండు, ఆత్మనని తెలుసుకున్నాం, ఆత్మగా ఉండండి, ఉండలేకపోతున్నామండి, ఉండాలా, ఉండకపోతే మళ్ళీ ఇంతే జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఆత్మస్థితిలో మనం ఉండిపోవాల్సిందే. ఆత్మను తెలుసుకుంటే చాలదు, తెలుసుకున్నటువంటిది ఆచరణలోకి రావాలా, నేను ఖచ్చితంగా ఆత్మను అనేటువంటి భావనలో ఉండాలా, అలా ఉంటేనే అబద్ధపు జ్ఞానం కాస్త తొలగిపోద్ది, భ్రమ తొలగిపోద్ది, విక్షేపం తొలగిపోద్ది, విక్షేపం వల్ల కలిగినటువంటి భయాలు దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఆవరణ అంటే ఏమి లేదు, ముసుగు, ఒక వస్తువుని కప్పేయటమే ఆవరణ. అయితే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆవరణ అంటే ప్రత్యేకంగా ఒక వస్తువుని వేరొక వస్తువు కప్పేయటల్లా. నిజంగా తాడును పాము కప్పేసిందా, తాడును పాము కప్పలా, తాడును పాము అని అనుకున్నాం, తాడును తెలియకపోవటం వల్ల. ఇక్కడ కూడా అంతే, ఆత్మని ఆత్మని తెలియకపోవటం వల్ల జీవుడు అనుకుంటున్నాం, ఆ జీవుడు అనుకోవటమే కప్పటం. ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని జీవుడు అనేటువంటి భావం కప్పేసింది, అందుకని దాన్ని ఆవరణ అన్నాం. మనిషిని మనిషిగా, పుస్తకాన్ని పుస్తకంగా, త్రాడును త్రాడుగా, ఇలా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో మనకి ఏ ఆవరణ దోషము ఉండదు. అలా చూడలేకపోవటమే ఆవరణ, అలాగే ఆత్మను ఆత్మగా గ్రహించకపోవటమే ఆవరణ. ఆత్మని ఆత్మగా గ్రహించటల్లా, నేను సుబ్బయ్యని పుల్లయ్యని అంటున్నాం కానీ నేను పరమాత్మని అని మాత్రం అల్లా అంటల్లా, అన్నా కూడా మామూలు వాడు నమ్మడు. ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే నమ్మగలుగుతాడు, నమ్మగలుగుతాడు కానీ ఆ జీవితంలో ఆచరణలో మాత్రం మర్చిపోతుంటాడు. మరి ఆవరణ దోషం ఎప్పుడు తొలగిపోతుంది, ఆవరణ ఎప్పుడు తొలగిపోద్ది, ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తే తొలగిపోద్ది. పాము అనేటువంటిది ఎప్పుడు తొలగిపోద్ది, తాడును చూడగలిగితే పాము ఉండదు ఇక, ఎందుకంటే పాము అనేది నిజం కాదు కదా, అది నువ్వు అనుకోవటమే. అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనేటువంటిది సత్యవస్తువు. ఆత్మను తెలుసుకోకపోవటం వల్ల నువ్వు జీవుణ్ణి అనుకుంటున్నావు. అందువల్ల ఏకైక సత్యమైనటువంటి ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆవరణ దోషం తొలగిపోతుంది. నిన్ను నీవు ఆత్మగా ఎల్లప్పుడూ గనక తెలుసుకున్నట్లయితే, గుర్తుంచుకున్నట్లయితే, భావించుకున్నట్లయితే, అనుభవంలో ఉన్నట్లయితే, ఇక ఆవరణ దోషం అనేది లేదు. భ్రమాజ్ఞానం, మిథ్యాజ్ఞానం అంతమైపోద్ది. అసలు వస్తువుని గుర్తించకపోవటం వల్ల దాన్ని మరో దానిగా భావిస్తున్నాం. అదే మిథ్యాజ్ఞానం, అదే భ్రమాజ్ఞానం. ఈ భ్రమాజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే సత్యాన్ని గుర్తించాల. మనం మ్యాజిక్కి పోతాం, మెజీషియన్ ఏం చేస్తాడంటే ఓ తాడును తెచ్చి అట్లా పైకి అంటాడు, అది కర్రలాగా నిలబడిపోతుంది. మనం అందరం చూస్తాం ఆ కర్ర ముక్కని, అబ్బా భలే గమ్మత్తుగా ఉంది, భలే మ్యాజిక్ చేశాడే అనుకుంటాం. కానీ మనం నమ్మం, ఎందుకో తెలిసినా అది మ్యాజిక్ కాబట్టి, అది మ్యాజిక్ కాబట్టి, ఆ మ్యాజిక్ చేస్తాడు కాబట్టి, ఏదో చేశాడు మనకి ఎట్లా తెలియట్లేదు కానీ మొత్తం మీద తాడు కర్ర ముక్క అయిపోయింది అనుకుంటాం. కనుక అప్పుడు తాడే కాని కర్ర ముక్క కాదని మనకు గట్టిగా తెలుసు. కానీ అతని దగ్గర మాత్రం ఆ తాడు కర్ర ముక్కలాగా నిలబడిపోయింది. అట్లా నిలబెట్టేటువంటి టెక్నిక్ వాడి దగ్గర ఉంది. కనికట్టు, మన కన్నుని కట్టేసేటువంటి శక్తి వాడి దగ్గర ఉంది. అందువల్ల అది తాడైనప్పటికీ తాడు అని తెలియనటువంటి మనం దాని స్థితిని చూచి కర్ర ముక్క అని అనుకుంటున్నాం. త్రాడును త్రాడుగా తెలుసుకోకపోవటం ఆవరణ దోషం. అది కర్రలాగా నిలబడింది కాబట్టి కర్ర అని అనుకోవటం విక్షేప దోషం. ఇదే భ్రమ, ఇదే భ్రమాజ్ఞానం. కనుక తాడు కర్ర ముక్క అనేటువంటి భ్రమ మనకి కలిగింది. అలాగే ఆత్మను ఆత్మ అని గ్రహిస్తే జీవుడు అనేటువంటి భ్రమాజ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు నేను జీవుడు అనేటువంటి జ్ఞానం భ్రమ, అది సత్యం కాదు, అది మనందరికీ తెలుసు. కానీ అలాగే ఉంటున్నాం ఎందుకనంటే సత్యం తొలగిపోవటం వల్ల. కనుక సత్యం తెలుసుకోవాలి, నేను ఆత్మనని గట్టిగా తెలుసుకోవాలి. అప్పటిదాకా ఈ భ్రమలోనే ఉంటాం. అసలు వస్తువు బదులుగా ఇంకోటి అనుకోవటం, అలాగే తాడులో తాడని చీకట్లో పాము అని అనుకోవటం, అది కూడా అంతే భ్రమ. ఎందుకు అనుకుంటున్నాం? అక్కడ తాడు ఉందని తెలియక. త్రాడును త్రాడు అని తెలియటంతో ఆవరణ దోషం బద్ది. దాంతో చీకట్లో ఇంతవరకు పాము అని అనుకున్నప్పుడు కలిగినటువంటి బాధలు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి, అదే విక్షేపాలన్నీ తొలగిపోవు. కనుక ఆత్మనైనటువంటి నేను ఆత్మను అని తెలియని ఆవరణ దోషం వల్ల జీవుణ్ణి, మనిషిని, దేహాన్ని అనే భ్రమలో పడుతున్నాం. ఆ భ్రమ కారణంగా నాకు కోరికలు కలుగుతున్నాయి, కోరికల వల్ల ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనల వల్ల కర్మలు చేస్తున్నాం, ఇంకా నాకు బరువులు బాధ్యతలు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం. అందువల్ల రకరకాలైనటువంటి విక్షేపాలు, భయాలు, కోపాలు, సంతోషం అన్నీ కలుగుతాం. కనుక స్పష్టంగా నేను ఆత్మనని గ్రహించగలిగితే జీవుణ్ణి కాకుండా పోతా. జీవుడు కాకుండా పోతే అన్ని దుఃఖాలు, భయాలు, విక్షేపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలా తొలగటం వల్ల మనిషిని అనేటువంటి ఆ భ్రమ కూడా తొలగిపోతుంది. దాంతో కోరికలు ఉండవు, కర్మలు ఉండవు, బంధాలు ఉండవు, అన్ని మనసుకు అతుక్కున్నవన్నీ పోతాయి. మనసు కూడా బొద్ది మనం పరమాత్మగా అలా మిగిలిపోతాం. అంటే మన సమస్తమైనటువంటి దుఃఖాలకి భయాలకి కారణమైనటువంటి ఈ ఆవరణ దోషాన్ని మనం తొలగించుకోవాలంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సత్యంలో నిలవాలి, అదే సత్య దర్శనం, అదే ఆత్మ దర్శనం. కాబట్టి దీనికి ఒక్కటే సాధన. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకుంటాను, నేను ఆత్మను అయినప్పటికీ ఈ జీవన నాటక రంగం మీద నటించాలనుకున్నాను, నటిస్తున్నాను. మళ్ళీ ఎందుకు అనుకున్నావు అనేది క్వశ్చన్ వేసుకోబాకండి, నటిస్తున్నాం అంతే. కాబట్టి ఈ మొత్తం నటనంతా కూడా ఇది 60 ఏళ్ళో 90 ఏళ్ళో 70 ఏళ్ళో 80 ఏళ్ళు అయినా సరే, ఈ మొత్తం నటనంతా కూడా కేవలం ఈ జీవుడికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. నేనేమో ఆత్మని అనేటువంటి స్థితిలో మనం ఉండాలి అని ఈ చాప్టర్ని కంక్లూడ్ చేస్తున్నారు. కనుక మనం ఒక్కటే సత్యం. ఏమిటది అని అంటే, నేను బ్రహ్మాన్ని లేదా నేను ఆత్మను, నేను పరమాత్మను అని తెలుసుకోవటం 1. 2, నేనే కాదు అందరూ అన్ని బ్రహ్మమే. మనుషులు కానీ, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాలు కానీ అన్ని కూడా బ్రహ్మమే అని తెలుసుకోవటం 2. అసలు అన్ని ఏమున్నాయి, ఉన్నదంతా బ్రహ్మమే 3. ఇది మోక్షం. ఉన్నదంతా బ్రహ్మమే అని తెలుసుకున్న తర్వాత, గట్టిపడ్డ తర్వాత, భావన గట్టిపడ్డ తర్వాత దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆ ఆచరణలోకి తెచ్చుకోవటానికే ఈ జీవన నాటక రంగం మీద వేషం వేసుకొని నటిస్తున్నాను, నాకేమి సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు అనేటువంటి భావన నిరంతరం చేయాలి. ఆ భావన చేయాలంటే మీరు కొన్ని గుర్తులు పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నంతకాలం, ఇంట్లో ఉన్నంతకాలం కొన్ని గుర్తులు పెట్టుకోవాలి. ఇంతకుముందు సాక్షి భావనకి గుర్తులు పెట్టుకోమన్నాం, బొట్టు బిళ్ళో ఏదో ఒకటి పెట్టుకోమన్నాం, అదే గుర్తు ఇప్పుడు దీనికి ఉపయోగించుకోండి చాలు, మళ్ళీ ప్రత్యేకంగా పెట్టుకోవాల్సింది ఏమని చెప్పుకోవాలి. నేనేమో ఆత్మని ఈ దేహం అనే వేషం వేసుకున్నాను, వేసుకొని ఇదిగో ఇక్కడ ఈ కర్మ, ఈ పని చేస్తున్నాను, నాకేం సంబంధం లేదు, నేను ఆత్మని. పని చేస్తున్నది, ఆలోచిస్తున్నది, మాట్లాడుతున్నది ఇదంతా కూడా ఇదే, కాబట్టి దాంతో నాకే సంబంధం లేదు, నేను ఆత్మని. కాబట్టి ప్రతి సందర్భంలో నేను ఆత్మని, నేను ఆత్మని అనేటువంటి భావనలో మనం ఉండటమే ప్రధానం. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితికి మనం రావాలి. ఆ స్థితికి వస్తేనే మోక్షం. అటువంటి మోక్షాన్ని సాధిస్తేనే శాశ్వతమైనటువంటి ఆనందం. ఆ శాశ్వత ఆనందాన్ని సాధించడానికే మనం కోటాను కోట్ల జన్మలెత్తి అజ్ఞానంలో మునిగిపోయి ఏవో సుకృతాలు చేసుకోవటం వల్ల ఈ జన్మలో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకొని ఆ స్థితిలో మనం ఉండాలా? కనుక అందరూ కూడా ఆ స్థితిలోనే ఉంటారని, ఎల్లప్పుడూ ఆత్మగా ఉంటారని, జీవుడు అనేటువంటిది ఒక వేషం మాత్రమేనని, నేను ఆత్మనని సర్వకాల సర్వావస్థల్లో భావిస్తూ ఆత్మ అంటే బ్రహ్మమే కనుక నేను బ్రహ్మాన్నే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనతోటే నిత్యము నిరంతరము ఎల్లప్పుడూ కూడా ఈ భావన చేస్తూ ఆ ముక్త స్థితిని అందుకొని శాశ్వతమైనటువంటి ఆనందం, బ్రహ్మానందంలో, ఆత్మానందంలో, దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆనందంలో ఉంటారని, ఉండగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ యజ్ఞాన్ని ఈరోజుతో ముగిస్తున్నాం. దీని తర్వాత ఇంతకుముందు మనం మహాభారతంలో ఆశ్రమవాస పర్వాన్ని గురించి చెప్పుకున్నాం. ఇంకా 3 పర్వాలు ఉన్నాయి, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ. దాంట్లో మౌసల పర్వాన్ని రాబోయేటువంటి 3-4 రోజుల్లో మనం దాన్ని చెప్పుకుందాం. ఎందుకంటే చివరిలో అన్ని చిన్న పర్వాలు కాబట్టి మిగతా అన్ని కూడా 20 రోజులు, 25 రోజులు అలాగే చెప్పటం జరిగింది. ఇవి చిన్న పర్వాలు. అందువల్ల దీన్ని ఓ 3-4 రోజుల్లో ఈ మౌసల పర్వాన్ని ముగిద్దాం. దాని తర్వాత మళ్ళీ మనం సబ్జెక్టు వేదాంత సబ్జెక్టు ప్రారంభం చేద్దాం.